ఏంటంటే భక్తులు ఉన్నప్పుడు అందుకే సంసార జీవితం చేయకూడదని శాస్త్రం. ఎందుకంటే అలా పుట్టే పిల్లలు మూర్ఖులు, తమోగుణ ప్రధానులు, అసురులు పుడతారు. అందుకే ప్రతిదానికి ఒక నిషిద్ధ వేళాన్ని ఉంటుంది. నిషిద్ధ సమయంలో సంతానం అడగడం వల్ల విష్ణువు కూడా ఇద్దరు దుర్మార్గులు పుట్టారు. ఒకడేమో దుర్మార్గుడైన పాపాత్ముల్ని శిక్షించే పవిత్ర లోకంగా మారాడు నరకలోకం అనే పేరుతో. ఇది రెండో వాడు నరకాసురుడు. అప్పుడు భూది వీడు తమోగుణము నుంచి నువ్వు బయటకు వస్తున్న సమయంలో నీ వల్ల నాకు పుట్టాడు కనుక వీడు తమోగుణ ప్రధానుడు అవుతాడు, వీడు లోకకంటకుడు అవుతాడు. ఈ రూపముతో మాత్రం నువ్వు వాడిని చంపవద్దు అని నా దగ్గర మాట తీసుకుంది. ఆ విష్ణువునే నేను, కృష్ణుడిని నేను వెంటనే వాడికి మాట ఇచ్చాను, భూదేవికి మాట ఇచ్చాను, ఆ నరకాసుడికి వైష్ణవాస్త్రం ఇచ్చాను. అందుకే విష్ణు రూపంలో ఉన్నంతకాలం వాడిని నేను చంపకుండా ఉపేక్షించాను. వాడు లోకకంఠకుడు అయ్యాడు. అందుకే మళ్ళీ అవతార వ్యక్తి కృష్ణ రూపంలో సత్యభామ సమేతంగా యుద్ధానికి వెళ్ళాను. యుద్ధానికి సత్యభామ చంపలేస్తామా? అవన్నీ సినిమా కథలు, అవి నమ్మకండి. శ్రీకృష్ణుడు చక్రంతో వాడిని చంపాడు. చంపిన తర్వాత నరకాసురుడి కొడుకు భగదత్తుడికి ఆ వైష్ణవాస్త్రం ఇవ్వమని మళ్ళీ భూదేవి అడిగింది. అదిగో ఆ వైష్ణవాస్త్రం నేను మళ్ళీ వీడికి ఇచ్చాను. ఈ అస్త్రం అసలు ఉందనే విషయం నాకు వాడిని తప్ప మరొకరికి తెలియదు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఈ అస్త్రాన్ని నేను తప్ప మరొకరు ఎవరూ భరించలేదు. ఈ అస్త్రమే నీ శరీరానికి తగిలితే నువ్వు వెంటనే భస్మం అయిపోతావు. అంత గొప్ప వరంతో కూడిన వస్త్రం అది. అందుకని నిన్ను రక్షించాలి. నువ్వు నాలో సగము. ఈ విషయం లోకానికి తెలియకుండా నేను విరుమిట్లు కలిపే కాంతితో అందరి కళ్ళు మూశాను. ఈ అస్త్రాన్ని నేనే భరించగలను కనుక నేనే మూశాను. నీకు నాకు వాడికి తప్ప మరొకరు ఎవరికీ తెలియదు. ఇంకెందుకు నువ్వు బాధపడతావు? కాబట్టి నిన్నే చులకన చేయాలి. ఒక వ్యక్తి అగ్నిలో దూకితే చస్తాడు. అటువంటిప్పుడు అగ్నిలో దూకి చచ్చిపోతాడా లేకపోతే అగ్నికి దూరంగా పెడతాడా? ఏ నేను మొండితనంతో పెడతాను అంటే మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి అగ్ని లాంటి అస్త్రం నుంచి నిన్ను రక్షించినందుకు నువ్వు నన్ను తప్పుపట్టగా ఆ అస్త్రం పాడైపోయింది. నా మూర్ఖుడు అల్లకల్లోలం పాలైపోయాడు. ఇప్పుడు వాడిని నీ బాణంతో చంపాలంట. అనగానే వెంటనే అర్జునుడు బాణం ఎక్కుపెట్టి దాన్ని పడికేసి కొట్టాడు. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు? ఆ రథాన్ని కొంచెం ఇలా చమత్కారంగా పక్కకి తిప్పాడు. తిప్పగానే ఈ బాణం నిప్పులు వెళ్ళిపోయింది. ఆ సమయంలో యుద్ధరంగంలో పీరుగులు పీక్కు తినడానికి కడుపుతో ఉన్న ఈ తారక్షి వచ్చింది. ఇందాక చెప్పాను మీరు అది మర్చిపోకూడదు. తారక్షి అనే పక్షి అసలు కథ అక్కడికి వెళ్ళాలి. అదే అవధానం అంటుంది. ఇందాక విద్యుద్రూపుడి భార్య విద్యుద్వారి గరుత్మంతుడి మనవడైనటువంటి కంధరుణ్ణి పెళ్లి చేసుకుందని, ఆవిడ గర్భం ధరించిందని, ఆ గర్భం ధరించినటువంటి ఆవిడ దుర్వాసుడి శాపం వల్ల పక్షిగా మారిన వహు అని చెప్పానే, ఆ వహు తారీక్ష అనే పేరుతో గర్భంతో ఈ యుద్ధరంగంలో సంఘటన సడేది అని అది వచ్చింది. వీళ్ళంతా కొట్టుకు తెచ్చిపోతుంటే ఈ పీరుగులు పీక్కు తినడానికి ఆ గరుడ పక్షి వచ్చింది. ఆ పక్షి నిండు గర్భిణి. ఈ అర్జునుడి బాణం కృష్ణుడు ఇలా తిప్పగానే దానికి తగిలిందండి. ఆ తగడంలో పూర్తిగా తగలకుండా పొట్టలు కొంచెం అలా చీరి పక్కకు వెళ్ళిపోయింది. ఆ చీరడంతో లోపల ఉన్న గుడ్లు నాలుగు డాములు గిద్దబడ్డాయి. ఆ క్షణమే చచ్చిపోయింది. చచ్చిపోగానే అప్సరస అయిపోయి స్వర్గానికి వెళ్ళిపోయింది. యోగం ఎలా ఉంటుందంటే ఆ సమయంలోనే అంత పూర్వం భీముడు భయంకరమైన కొన్ని ఏనుగుల్ని కొండ బద్దలు కొట్టినట్టుగా బద్దలుగొట్టి భరించాడు. కుంభస్థలాలు పగలగొట్టి చంపాడు. ఏనుగులు కుంభస్థలాలు పగలగొట్టి గదతో కొట్టి చంపాడు. వాటి మాంసం ముద్ద ముద్ద కింద నేల మీద రెత్తగా ఉంది. ఆ మాంసం ముద్ద మీద ఈ గుడ్లు పడ్డాయి. చూసారా ఆయుధి ఉంటే అలా ఉంటుంది. ఎక్కడో ఆకాశంలో ఉన్న పక్షి కడుపు తెగి గుడ్లు కింద పడితే ఆ గుడ్లు పచ్చరైపోవాలిగా కానీ అవల మెత్తని మాంసం ముద్ద మీద పడ్డాయట. అది పరమేశ్వరుడి అనుగ్రహం అంట. వాడి అనుగ్రహం ఉంటే యుద్ధరంగంలో బతుకుతారు. వాడి అనుగ్రహం లేకపోతే హాయిగా ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్నవాడు చచ్చిపోతాడు. ఫ్యాన్ నెత్తి మీద పడి ఈ యోగాలు అంటే అలా ఉంటాయన్నమాట. టక్కన ముద్ద మీద అలా పడగానే ఇంకో తమాష. అదే సమయంలో భీముడు అర్జునుడి బాణం గురి తప్పింది. ఈ భగదత్తుడిని క్షమించకూడదని ఎగిరి వాడి ఏనుగు కుంభస్థలం మీద గతతో దెబ్బ కొట్టాడు. అప్పుడు ఆ ఏనుగు మెడలో ఎంత పెద్ద గంట ఉంది. అది పెద్ద ఏనుగు కదా. ఆ గంట మీద కొత్తగానే అది తిరిగి కింద పడింది. ఆ గంట మధ్యలో ఉండేటటువంటి టింగులు కొట్టేటటువంటి గిలక గుడిపోయి ఒకచోట పడింది. ఆ గంట వచ్చి గొడ్ల మీద అచ్చం గోపురం పడినట్టు పడింది. నెత్తిమీద శకోపం పెట్టినట్టుగా. అంటే గొడ్లకి అంత పెద్ద గంట రక్షణ అయ్యింది. ఎందువల్ల అంటే అది యుద్ధరంగం. ఏ గుర్రమో వెళ్ళి ఆ గుడ్లని పచ్చడి కింద తప్పకుండా గంట మధ్యలో ఉన్నటువంటి గిలక దూరంగా పడిపోయింది. అదేమో దాని మీద గోపురంలాగా అలా ఇరుక్కుపోయింది. సరిగ్గా అప్పుడు ఏం చేశాడు అర్జునుడు? అర్ధచంద్రాకార బాణంతో ఏనుగుని చంపేశాడు ముందన్నమాట.
మహాభయంకరమైన బాణం, మంచి బలమైన బాణం అనమాట. దానితో ముందు ఏనుగు మీద పడి ఒక్క దెబ్బ కొట్టాడట. బాణ విద్యాలసితుండు క్రీడి భగదత్తు నికంఠము గుంఠితో దొద్దరింది. వెంటనే ఏం చేశాడు, ఆ ఏనుగు మీద బాణం కొట్టి దాన్ని పడగొట్టి దాని మీద నుంచి కిందకు పడిపోతున్న భగదత్తుణ్ణి వాడి తనను కూడా మరో బాణంతో నరికేశాడు. కింద పడిపోయినటువంటి ఏనుగు పట్టంతో కాసేపటికి గిలగిలగొట్టు నది రచిపోయింది. అక్కడితో భగదత్తుల యుద్ధం పూర్తయిపోయింది. క్రమంగా మహాభారత యుద్ధం పూర్తయింది. యుద్ధం పూర్తయిన తర్వాత కొంతకాలానికి అటువైపు శమీకుడు అనే ఒక మహర్షి వచ్చాడు. శమీక మహర్షి గురించి మీకు చెప్పక్కల్లా, చాలా గొప్పవాడు ఆయన. ఆయన కొడుకే శృంగి, ఆ శృంగే పరీక్షిత్ని చెప్పించినవాడు. ఈ శమీక మహర్షి ఈ శవాలన్నీ గొట్లు గొట్లుగా పడ్డాయి, వీటిని కాస్త మన మంత్రజలంతో పవిత్రం చేద్దాం అనుకుని నీళ్లు తల్లుకుంటూ అలా వచ్చాడ వాటి మీద. ఇంతలో ఎక్కడి నుంచో టింగ్ టింకీ వాచని శబ్దాలు కనపడుతున్నాయి. ఏదో చాలా చిత్రంగా ఉంది, ఎక్కడి నుంచో వెతకండి రాడు. ఒక గంట కింద నుంచి వస్తున్నాయండి శబ్దాలు, కిచ్చి శబ్దాలు అన్నారు శిష్యులు. వెంటనే నా గంట దగ్గరికి వెళ్ళి దాన్ని ఎత్తన్నాడు. ఏం గంట ఎత్తుతామండి ఇది, అది గంటలా లేదు ఎక్కడను. ఓ బాబోయ్, 1000 కేజీల గంటది, అంత బరువు ఉన్నదాన్ని ఎలా ఎత్తుతాము అన్నారు వాడు. అప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ఆటలికులందరినీ పిలిచి, ఒరే ఇంత పెద్ద గంట ఇక్కడ ఎలా పడిందో, దీనికి ఎంతైతే శబ్దం వస్తుంది, జాగ్రత్తగా ఎత్తండి అన్నాడు. అందరూ ఆటలికులు మంచి బలవంతులు కనుక శక్తి ఉపయోగించి ఆ గంట తీసి పక్కన పెట్టారు. ఆ గంట కింద అప్పుడే రేయండ పడుతున్నట్టుగా ఉన్న కాంతితో, అంటే కొంచెం ఇచ్చుమించుకు అరుణ వర్ణంతో ఉన్న పక్షులు, నాలుగు చిన్నపిల్లలు బయటకు వచ్చాయి. తార్క్షి కడుపులో నుంచి కింద పడ్డ గుడ్లు ఈ గంట కింద ఉండి, ఆ గంటలో అప్పుడప్పుడు ఎండపడడం వల్ల ఆ ఎండ వేడికి వాటంతా అవే పొదగబడి ఈశ్వరానుగ్రహంతో బతికి పట్టగట్టాయి. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, శిష్యులా చూశారా అన్నాడు శమీకుడు, ఇది భయంకర మహాభారత యుద్ధరంగం కురుక్షేత్రం. ఈ యుద్ధరంగంలో ఏ మూల దాక్కున్న వాడినా బాణం దెబ్బ తగిలి చచ్చిపోయాడట. అటువంటిది ఈ యుద్ధరంగంలో ఈ పక్షి గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, దాని మీద ఈ గంట రక్షణగా పడ్డం ఏమిటి, గంట కింద ఉండి కూడా అది ఏమి నాశనం కాకుండా బ్రతకడం ఏమిటి, ఇది కదా ఈశ్వరానుగ్రహం అంటే. పూర్వకాలంలో శుక్రాచార్యులు వారు యుద్ధరంగంలో భయపడి పారిపోతున్న రాక్షసులకి తిరిగి, ఒరే పారిపోతే బతుకుతారా, ఆయువు తీరితే ఎక్కడున్నా శరీరం విడిచిపెడతాం, అదే ఆయువు ఉంటే యుద్ధరంగంలో ఉన్నా బ్రతుకుతాం, కాబట్టి ధైర్యంతో పోరాడండి అని చెప్పాడు. అప్పుడు నేను అక్కడ ఉండేది విన్నాను, ఆ శుక్రాచార్యుడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆయువు ఉండడం వల్ల ఈ పక్షి గుడ్లు ఈ యుద్ధరంగంలో నిరభ్యంతరంగా బ్రతికాయి. వాటికి రక్షణ ఎవరిస్తారు, భగవంతుడే ఇచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ పక్షులు చూస్తే. ఇవేవో కారణ జన్మ వెతికినటువంటి పక్షులు, ఏదో కారణం వల్ల భూలోకంలో పుట్టి ఉంటాయి. లేకపోతే భగవంతుడు ఇన్ని విచిత్ర రక్షణలను ఈ యుద్ధరంగంలో వాటికి కల్పించడు అని దివ్య దృష్టితో చూసి, ఓహో తార్క్షి కడుపులోంచి వచ్చినటువంటి గుడ్లు ఇవి అని మెచ్చుకున్నాడు. ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదా, వాటిని జాగ్రత్తగా స్నానానంతరం ఓ బొట్టలో పెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లుల వల్ల వాటి వల్ల ఇబ్బంది లేకుండా, పులులు మొదలైనటువంటి మీదకి రాకుండా వాటిని ఆశ్రమంలో చాలా జాగ్రత్తగా శిష్యుల సహకారంతో రక్షించాడు. మంచి ఫలాలు, యజ్ఞంలో చెరువు వాడతాం కదా, ఆ చెరువులో చిట్ట చివరి మిగిలిపోయే మెతుకులు వాటికి పెట్టేవాడు, వాటిని యజ్ఞ ప్రసాదం అంటారు. ఆఖరణ చెరువులో అసలు దాని సంస్కృతం చెరువు అనమాట, చకారకారముల చ రుహు, అదే తెలుగులో చెరువు. అది తెలియక చాలామంది ఏంటండి చెరువు చెరువు అంటే, ఆ చెరువు ఏది నీళ్లతో ఉండేది అక్షతెలుగు పదం, బండీరం ఉంటుంది, ఇది చెరువు మామూలురం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందులో కొన్ని మెతుకులు ఆఖరిని మిగల్చాలి, అవి పూర్ణోత్సవంలో మళ్ళీ వేస్తారు చెట్ట చివరగా. కానీ పక్షులు ఉంటే మాత్రం వాటికి అది ఆహారంగా పెట్టాలి అని ఒక శాస్త్రం ఉంది యజ్ఞకాండలో, అధర్వణ వేదంలో ఉంది. అందుకే ఆ మెతుకులు వాటికి పెట్టాడు. అవి తిని ఈ పక్షులు వారం రోజుల్లో, కేవలం 7 రోజులలో గరుత్మంతుడంత ఆకారం పొందేట. ఈయన మతిపోయింది, ఇంత పెద్ద ఆకారం పొందిన పక్షులు ఏంటి, ఆ కంట కింద ఎంత పక్షుల కింద అసలు ఎన్నాళ్ళు ఉన్నాయి, ఏదో వామనావతారం ఎత్తున విష్ణువులో కనపడుతున్నాయి ఇవి అన్నాడు ఆయన. ఇంతలో ఆ పక్షులు, ఒక్కసారి గురుదేవా ఇంత పెద్ద శరీరంతో ఉన్న మేము ఆ బలం పరీక్షించుకుంటాం అని రూపున ఆకాశానికి ఎగిరిపోయి తూర్పు దిక్కుకి వెళ్ళి సముద్రంలో స్నానం చేసి, అక్కడి నుంచి దక్షిణ సముద్రంలో స్నానం చేసి, అక్కడి నుంచి ఉత్తరానికి వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమానికి వెళ్ళి, పశ్చిమం మేము సంధ్యావందనం మార్చుకుని మళ్ళీ నిమిషాల్లో ఇదంతా సాయంకాలం ఇంచుమించుగా 4 గంటలకు బయలుదేరితే 5కి వచ్చేసేట.
ఆ పక్షులే కనుకుంటే నాకు వేసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, ఇంకా ఇమిగ్రేషన్ అక్కర్లేదు, నేను హాయిగా ప్రతి సంవత్సరం పొద్దున్న వచ్చి సాయంత్రం మళ్ళీ ఓపెన్ చేసేది పోయాను. గంటలో మొత్తం నాలుగు గుర్తులు తిరిగి అవి మనకు కనపడలేదు కానీ వస్తాయి ఎప్పుడోప్పుడు మనకే శక్తి వస్తాను. అంత వేగంగా నాలుగు దిక్కులు చుట్టి రాగానే ఈ రాత్రిపోయి ఏమి బలం ఏమి బలం, పశ్చిమ దిగ్భాగానికి కూడా వెళ్ళి వచ్చేసారా మీరు? అసలు మీరు ఎవరు? మీరు చూస్తే సామాన్య పక్షుల్లో లేరు. మీకు అదే ఏంటని అడిగాడు సమీక మహర్షి ఆ పక్షులు. అప్పుడు ఆ పక్షులు అన్నాయి, మీరు అన్నది నిజమేనండి, మా నాన్నగారు చాలా గొప్ప పండితుడు, సుకేశుడు తుంగురుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు, అందులో సుకేశుడు అనేటటువంటి ఋషి మా తండ్రి గారు, మా తండ్రి గారు అంతటి ధర్మాత్ముడు లేడు, అతిథి వస్తే వాడు ఏమడిగితే ఇచ్చేసేవాడు ఆ రోజులు. ఇప్పుడు కూడా మీరు అలాంటి వాడే మహానుభావులు, రాగరాగ ఎప్పుడన్నా మేము వస్తే మా పుట్టివాడి కోసం ఎంతో పెట్టివంటతో భోజనం పెట్టడంలా తెల్లగా నేను ఏడుస్తున్నాను తప్ప, అంటే నేను తెల్లేం కానీ వాడు తినగలిగేవారికి పూర్వం అతిథులను సత్కరించడంలో మా తండ్రి సుకేశుడు అంత గొప్పవాడు మరొకడు లేడు. అటువంటి మహానుభావుడు సుకేశుడికి మేము నలుగురు కొడుకులం పుట్టాం. మా నలుగురిని మంచి వేద పండితులుగా తీర్చిదిద్దాడు. పండితులము జ్ఞానులము కవిత్వం చెప్పగలిగే వాళ్ళం ఆ రోజుల్లో మేము. ఎందుకంటే కొందరికి వ్యాకరణాది పాండిత్యం వస్తుంది, పద్యాలు రాయలేదు, ఛందస్సుతో పట్టుకుండదు. ఛందస్సు ఉంటే వ్యాకరణం ఉండదు, ఈ రెండు ఉంటే వేద పాండిత్యం ఉండదు. వేదం చదువుకున్న వాడికి ఇది ఉండదు, ఇది ఉన్నవాడికి అది ఉండదు. కానీ మేము అలా కాకుండా షడంగాలు కూడా చదువుకున్నాం, శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కవకం, ఛందస్సు, నిరుక్తి, ఈ ఆరింటిని వేదాంగములు అంటారు. ఆరు గనక షడంగములు అన్నారు, వీటితో కూడిన వేదం చదువుకున్నాం, అర్థం చదువుకున్నాం. మా తండ్రి గారు గొప్పతనం, ఆయన గొప్ప దాతృత్వం తెలిసినటువంటి వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన దగ్గర రకరకాల కానుకలు పట్టుకుపోయేవారు. మా తండ్రి దగ్గరకు వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళిన వాడు ఒక్కడు లేడు ఆ రోజులు. ఒక రోజున తెల్లవారుజామున మా తండ్రి గారు నదికి స్నానానికి వెళ్ళారు, కౌశికీ నదికి. ఆ సమయంలో అక్కడ ఒక ముసలి పక్షి కొంచెం ముక్కు శిథిలమైపోయి రెక్కలు లేక ఎగరలేక నానా యాత్ర పడుతుంది. ఆ ముసలి పక్షిని చూసి దారిపడి ఏం కావాలి నీకు అన్నాడు. ముందు మీ ఆశ్రమానికి నన్ను జాగ్రత్తగా ఈడ్చుకుపడింది. దాన్ని ఆయన మా నాన్నగారు తన ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పక్షి నీరసంతో ఉండవు, వార్ధక్యంలో ఉండవు, ముసలితనం వస్తే ఏ జీవే ఇలా అయిపోతాడని నేను చూస్తే తెలుస్తుంది. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు విర్రవేగకుండా ఉండాలి, మహాత్ముల్ని గౌరవించాలి, నిత్యం ధర్మంగా నడుచుకోవాలి. క్షణాలలో యవ్వనం వెళ్ళిపోతుంది, వాడు ముసలివాడయ్యాక కళ్ళు కనిపించినప్పుడు ఒళ్ళు కదలలేనప్పుడు వాడి స్థితి ఎలా ఉంటుందో లోకానికి నిన్ను చూస్తే ఇప్పుడు నేను తెలియజెప్పగలుగుతాను. ఇప్పుడు నీకేం కావాలో కోరుకో అనగా నాకు మాంసం కావాలి అని ఆయన ఆశ్చర్యపోయేలా చూశాడు. అది కూడా మామూలు మాంసం కాదు, నువ్వు నాకు మాట ఇచ్చావు ఏం కావాలో కోరుకోమని, నాకు నరమాంసం తప్పకేది సయ్యం చదువు అంది ఆ పక్షి. ఇది రూపం విధి ప్రాయం విధి దేహం ఇప్పుడైనా ఏమాత్రం మదిలో నా బుద్ధి కొనవుకో. ఓహో సి పక్షి, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానిపోదు అని శాస్త్రం చెబుతుంది. పుట్టుకతో కొన్ని బుద్ధులు వస్తాయట, వాడికి అది పుడకలతో పోవడం అంటే తెలుసు కదా, కట్టెల మీద పెట్టి తగలబెట్టినా కూడా పోదు. అలా ఉంది నీ బుద్ధి. ఇది నీ రూపం, నీ వయస్సు, నీ శరీరం శిథిలమై చావడానికి సిద్ధంగా ఉండవు. ఇప్పుడైనా అన్నమో పండో కొనుక్కోవచ్చుగా, ఇప్పుడు కూడా ఇంకా నరమాంసం కావాలని కొరతావా, ఇంతే నీ బుద్ధి. నీ బుద్ధి ఏమైతేనే అన్నాన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని వెంటనే ఆయన తన నలుగురు కొడుకుల్ని పిలిపించాడు. పుత్రులారా, ఈ పక్షి నరమాంసం కోరుకుంటోంది, ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెబుతోంది. తండ్రే కొడుకు రూపంలో పుడతాడు కనుక మీరు నాకు మారు రూపాలు. తండ్రి బ్రతికుండగా కొడుకులు తండ్రి ఏం చెబితే వినవలసింది, మీరు బతుకుండగా నా శరీరం విడిచిపెట్టకూడదని ఒక శాస్త్రం బలాత్కారంగా. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం నేను కోరుతున్నాను, మీలో ఒకరు వెళ్ళి వాడికి ఆహారం అవ్వండి ఈ పక్షికి అన్నాడే. అంటే పెద్ద కొడుకు వచ్చి నాకు ఊరేళ్ళు బతకాలని ఉంది, చచ్చినా నేను ఆహారం అవ్వను అని పక్కకి తప్పుకున్నాడు. రెండో వాడు వచ్చి యగాదిగా చూసి ఈ చావడానికి సిద్ధంగా ఉన్న పక్షి కోసం మేము మా శరీరం విడిచిపెడతామా, వాడికి ఆయువు తీరింది, మాకు బోరుడు ఆయువు ఉంది అన్నాడు. మూడోవాడు వచ్చి ఈ మధ్యనే నాకు పెళ్ళయింది, అసలే మా ఆవిడేమో పుట్టింటికి వెళ్ళింది, ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏమిటో, ఆవిడ వచ్చేసరికి నేను చచ్చిపోతే బాగుండదు అన్నాడు వాడు. నాలుగో వాడికి కొంచెం ఒక అడుగు ముందుకేసి అసలు నువ్వు తండ్రివా లేక ఎంట్రీవా, ఎంట్రీ అంటే పేద, పేదలు తమ సంతానం కరగానే చస్తాయి,
నువ్వు మమ్మల్ని కానీ మమ్మల్ని చంపుతున్నావు, నువ్వు నీచుడివి. తండ్రి అంటే పిల్లల్ని రక్షించాలి, తన ప్రాణం ఇచ్చేనా పిల్లల్ని కాపాడుకునేవాడు తండ్రి. అంతేగాని పిల్లల్ని పక్షులకి ఆహారం అయిపోమని చెప్పేవాడు తండ్రి అవుతాడు. చిచ్చిచ్చి నువ్వు అక్కు పక్షి, అంతేగాని మేము పొరపాటు కూడా మా శరీరం విడిచిపెట్టాం అని కొంచెం నిందించాడు. ఆయన ఆగ్రహించి పిల్లలు ఏం చెబితే అది వింటారో, నా పిల్లలు గొప్పవాళ్ళు అనుకున్నాను, అతిథి ధర్మాన్ని నిర్వర్తించడం కోసం అందుకే మిమ్మల్ని అభ్యర్థించాను. పైగా నాకు చాలా నమ్మకం, నేను పాఠం చెప్పాక నా దగ్గర చదువుకున్నవాడు ఎవడైనా నా మాట కాదనడు అని నా నమ్మకం కాస్త పూర్తిగా వంపు చేశారు. శాస్త్రానికి విరుద్ధంగా ప్రాణభయంతో అతిథికి ఇచ్చిన మాట తప్పేలా చేశారు. నేను ఆహారం అయిపోతాను వాడికి వెళ్ళి, కానీ నా మాట తప్పేరుగా, కాబట్టి మీ నలుగురు పక్షికి ఆహారం అవును, మీరు పక్షులు అయిపోండి అని చెప్పేసాడు. అని ఆ ముసలి పక్షి దగ్గరికి వెళ్ళి, ఓ పక్షి నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను, నన్ను పీపు తిరిగి బతికొండగా అన్నాడు. అప్పుడు ఆ పక్షి కాస్త ఇంద్రుడిగా మారిపోయింది. దేవేంద్రుడు ఇతని ధర్మ రక్షణ ఎటువంటిది, అసలు నిజంగా ఇచ్చిన వాడు నిలబెట్టుకుంటాడా లేదా, పూర్తిగా ధర్మాత్ముడా కాదా అని పరీక్షించడానికి ఈ పక్షి రూపంలో వచ్చాడు, ముసలి పక్షి రూపంలో. వెంటనే ఆయన అసలు రూపం ధరించి ఆ వృద్ధశ్రవుడు, మహర్షి సుకేశుడు నువ్వు చాలా గొప్పవాడి, ఎంతోమంది గురించి విన్నాను, నేను ఒకప్పుడు బలిచక్రవర్తి లాంటి వాడని కూడా చూశాను, ఆ బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగులు దానమిచ్చి తద్వారా పాతాళానికి వెళ్ళాడు, శివచక్రవర్తి అంతఃపురం ఉన్నవాడు ఆయన్ని కూడా మేము పరీక్షించాం, ఆయన శరీరాన్ని కోసి మళ్ళీ దానమిచ్చాడు, నువ్వు ఇంకా ముందుకు వచ్చి బతికుండగా శరీరాన్ని పీక్కు తినమంటున్నావు, అబ్బో ఆశ్చర్యం, ఇక మీద నీకు శాశ్వత స్వర్గం ఇస్తున్నాను, నువ్వు భూలోకంలో స్వర్గలోకంలో స్వేచ్ఛగా తిరగచ్చు, యుగాంతం వరకు శాశ్వత స్వర్గం నీకు ఇస్తున్నాను, కొన్ని వేల యజ్ఞములు చేస్తే కూడా శరీరంతో స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉండదు, వెళ్ళినా స్వేచ్ఛగా స్వర్గం భూలోకం ఈ మధ్యలో తిరగడానికి అవకాశం ఉండదు, కానీ నీకు మాత్రం ఇటు స్వర్గ మధ్యలోకాల మధ్యలో స్వేచ్ఛగా తిరిగే అవకాశము, అన్ని వేల యజ్ఞాలు ఎప్పుడో చేశాక వచ్చే స్వర్గం అన్నీ ఇప్పుడు ఇచ్చేస్తాను ఫలితం అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఈయన వెంటనే స్వర్గానికి వెళ్ళబోతూ ఉంటే ఈ పిల్లలు 4 కాళ్ళ మీద పడి, నాన్న క్షమించు, అజ్ఞానంలో పడిపోయాం, దేహం భ్రాంతి మీద మాకు ఇంత ప్రమాదం వచ్చింది, దేహము ఇవాళ ఉండి రేపు పోతుందని అందరికీ తెలుసున్నది, అయినా ఎందుకో తెలియదు కళ్ళు మూసుకుపోయి తండ్రి కంటే శరీరం గొప్ప అనుకున్నాం, శరీరం కంటే శరీరం ఇచ్చిన తండ్రి గొప్ప అని గ్రహించలేకపోయాం, పితృభక్తికి దూరం అయ్యాం, తత్ఫలితం అనుభవించాం, మమ్మల్ని క్షమించి శాప విముక్తి ప్రసాదించు అంటే అప్పుడు ఆయన జారిపడి, నాయనలారా నేను తొందరపడి శపించాను, శాపం ఇవ్వగలం కానీ దాన్ని వెంటనే వెనక్కి తీసుకోలేం, కానీ శాపాన్ని కొంచెం మారుస్తాను, మీరు చాలా కాలం భూలోకంలో ఉంటారు, మీ దగ్గరికి జైమిని అని ఒక మహర్షి వస్తాడు, ఆయనకి సందేహాలు తీర్చి పురాణ గాథలు చెప్పండి, మనువుల చరిత్ర చెప్పండి, ఆ మహాత్ముడికి పురాణం చెప్పిన పుణ్యం వల్ల మీకు శాప విముక్తి అవుతుంది, ఆ పురాణం మార్కండేయ పురాణం అనే పేరుతో జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది, ఆ పురాణం ఎవరు విన్నారా, పితృధిక్కార దోషం అనుకుని ఉంటాయి, మాతాపితలే ప్రత్యక్ష దేవాలు, మాతృపితృదేవతలకు వ్యతిరేకంగా నడుచుకున్నా, ఎప్పుడైనా తెలుసో తెలియకో కొంతమంది మహాత్ములకు ద్రోహం చేసినా గురుద్రోహం చేసిన ఇటువంటి పాపాలు పోవాలంటే ఈ పురాణం వినాలి, అందుకే ఈ పురాణం ఇక్కడ చెబుతున్నాం, అంటే మీ పాపాత్ముడు కాదు, అలాంటి పాపాలు భవిష్యత్తులో చేసినా కూడా ఒకవేళ తెలియక ఎవరైనా చేసినా లేక చెయ్యకపోతే ఇక చేసినా కూడా రాకుండా ఉండడానికి, అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాత్రం చేయకండి, మొత్తమైన సకల పాపాలని పరిహారం చేసే అపూర్వమైన పురాణ కాదది అని ఆయన వరమించాడు. అదిగో ఆనాడు మహాత్ముడైన మా తండ్రి గారు సుకేశుడు ఇచ్చిన శాపం వల్ల మేము భూలోకంలో పక్షులమై పుట్టాం, ద్రోణుడు అనే ఒక పక్షికి మా అమ్మ తార్క్షి అనే ఒక అప్సరస బొప్పు అనే అప్సరస తాక్షిగా భార్య అయింది, ఆ ద్రోణుడికి తాక్షికి మేము పుట్టాం, యుద్ధరంగంలో అర్జునుడి బాణం వల్ల చీల్చినటువంటి ఆ కడుపు తోలులో నుంచి భూమి మీద పడి కూడా బతికి పట్టగట్టాం, పుట్టి పుట్టగానే మాకెవరూ చెప్పకుండానే పూర్వజన్మలో మా నాన్నగారి దగ్గర చదువుకున్న విద్యలన్నీ వచ్చేసాయి, ఆ పక్షులమే మేము, మా 4 వేదాల లాంటి వాళ్ళం అని జైమిని మహర్షికి ఈ పక్షులు తమ అసలు రహస్యాన్ని చెప్పాయి. నేను మీకు చెప్పాను కదా కారణం లేకుండా ఎవరో పుట్టరు, మహానుభావుడు శమీక మహర్షి మమ్మల్ని పెంచాడు, ఆయన ఆశ్రమంలో ఉండడం వల్ల కూడా పూర్వ పాండిత్యానికి రెట్టింపు పాండిత్యం వచ్చింది, హోమధూమం మాకు తగిలి మా శరీరం పవిత్రమయ్యింది, మేము కేవలం వాయువు మాత్రమే తింటూ
ఈ వింజ పర్వతం మీద సుఖంగా బతుకుతున్నాం అనగానే జైమిని మహర్షి ఆశ్చర్యపోయి, మీరు పక్షులుగా పుట్టినా ద్విజులు ద్విజులే అన్నాడు ఆయన. అంటే మీకు ఈ మాటకి అర్థం చేయాలి, ద్విజ శబ్దానికి యజ్ఞోపవేతం వేసుకున్నవాడు ద్విజుడు. ఒక్కసారి ఉపనయనం అయితే అంత పూర్వం పుట్టినటువంటి జన్మ పోయి రెండో జన్మ వస్తుంది కనుక వాడు ద్విజ, ద్విజన్మ, రెండు జన్మలు వచ్చినవాడు కనుక. అందుకే ఈ బ్రాహ్మణ క్షత్రియ వయసులకి ఒక్కసారి ఉపనయనం అయ్యి యజ్ఞోపేతం పడగానే వీళ్ళని ద్విజులు అన్నారు. పక్షులు కూడా ద్విజులే, ఎందువల్ల ముందు గుడ్డుగా పుడతాయి, ఆ తర్వాత రెండో జన్మ ఎత్తుతాయి. కాబట్టి మీరు పక్షులైనా ఆనాడు ద్విజులైనా ఇప్పుడు మళ్ళీ ద్విజులైనది, మీరేం బాధపడకండి. బహుశా పరమాత్మ మీ ద్వారా సందేహాలు తీర్చుకుని మిమ్మల్ని తరింపజేసే భాగ్యం నాకు, మీలాంటి పుణ్యాత్మల చరిత్ర లోకంలో వ్యాపింపజేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు అని వాళ్ళని కాస్త ఆశ్వాసం కలగజేసి అనునయించి అప్పుడు వినయంగా ప్రశ్న దగ్గర ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జైమిని ఎంత గొప్పవాడైనా ఇప్పుడు శిష్యుడిగా సందేహాలు తీర్చుకోవడానికి వచ్చాడు. గురువు ఉన్నత స్థానంలో కూర్చోవాలి, వాడు పరీక్ష అయినా సరే కిందే కూర్చోవాలి శిష్యుడు. పురాణం వినేటప్పుడు అదొక కఠోర నియమం, అందుకే ఇక్కడ ఆసన ఎత్తులు ఇస్తారన్నమాట. మీరు వెంకపెట్టుకోకండి, కుర్చీలో కూర్చోడానికి కూడా అధికారం ఎందుకుందంటే కాళ్ళు ఎక్కువసేపు కూర్చుంటే వంగనప్పుడు అనారోగ్యం వస్తున్నప్పుడు వృద్ధులకి వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఆ మాట కూడా మార్కండేయ పురాణంలోనే మారణ పద్య రూపంలోనూ రాశాడు, ఇటు సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. మర్త్యులకు నిజేచ్ఛచేయులకు రోగము పొందిన ఎప్పుడప్పనులు. అసలు నిజం చెప్పాలంటే మార్కండేయ పురాణం అంటే ఆచార వ్యవహారాలు ధర్మములకు నిలయం. అందులో దాదాపు 2000 శ్లోకాలలో ఇంచుమించుగా ధర్మాలు చెప్పారండి. అసలు శ్రద్ధ ఎలా పెట్టాలి, ఎలా పడుకోవాలి, ఏం తినాలి, ఇవన్నీ మార్కండేయ పురాణంలో ఉంటాయి. అదే జడోపాఖ్యానంలో మదాలస చరిత్ర అనే పేరుతో ఉంటుంది. ఇప్పుడు జైమిని కింద కూర్చున్నాడు బండరాయి మీద, వాళ్ళు ఎత్తైన బండరాయి మీద నలుగురు కూర్చున్నారు. మొదటి ప్రశ్న అడిగాడు ఆయన, ద్రౌపదీదేవికి 5 భర్తలు ఎందుకయ్యారు? 5 ఒక స్త్రీ కాపురం చేయడం ధర్మమా ధర్మబద్ధం కాదా? ఆ మొదటి ప్రశ్న. దానికి సమాధానంగా వాళ్ళు చెప్పారు, నాయన ద్రౌపది పూర్వకాలంలో నారాయణి అని పిలువబడేటటువంటి ఒక గొప్ప పతివ్రత. ఆమెకి ఒక కుష్ఠరోగంతో ఉన్న భర్త వచ్చాడు. చాలా కాలం పాటు ఆ కుష్ఠరోగితో బతికింది. ఆవిడ భర్త పేరు ముద్గలుడు. ఆ వంశంలోనే మౌద్గల్య గోత్రం పుట్టింది. ముద్గల మహర్షి కుష్ఠరోగి, ఆయన భార్య పేరు నారాయణి, ఆవిడకే మరో పేరు ఇంద్రశాన. ఆవిడ పరమ పతివ్రత. రోజు భర్త భోజనం చేశాక ఆ ఎంగి లోపలనే మళ్ళీ అన్నం తినేది. పూర్వకాలంలో పతివ్రతలు ఉండేవారు అండి, అందుకని భర్త తిన్నాక ఆకులు ఎంగి లోపలు అన్నం తినేవారు. అంటే ఆ కాలం లేదు, ఆ విధానం లేదు. అందుకని జరిగిలో ఆ రకమైనటువంటి విధానం కుదరదు, అసలు ఆ విధానం వేరు. సరే ఈవిడ రోజు భోజనం చేస్తుంది విసుక్కోకుండా, నిజంగా కుష్ఠరోగి అన్నం కలుపుకు తిన్నాక అందులో అన్నం ఎవరు తినగలుగుతారు, ఆవిడ అసహించుకోకుండా తింటుంది. ఓ రోజు ఆయన బొట్టల మీద ఊడెదురు పడిపోయింది అన్నంలో ఉచ్చిష్టలు. ఆ వేలు ఊడిపోయినా తెలియదు కుష్ఠరోగికి, అందుకే నేను చూసుకోకుండా తినేసి వెళ్ళిపోయాడు చేయి కడుకుని. ఈవిడ ఆ వేలు అసహించుకోకుండా తీసి పక్కకు పెట్టి అన్నం తింటూ ఉంటే ఆయన వచ్చి, భార్యామణి నేను నిన్ను రకరకాలుగా పరీక్షించాను, వేలు ఊడి అందులో పడిపోయినా సరే ఏమాత్రము పట్టించుకోకుండా తింటున్నామంటే నీకు నా మీద ఎంత ప్రేమో, నీకేం వరం కావాలో కోరుకున్నాడు. పెళ్ళయినప్పటి నుంచి రోగంతో ఉన్నావు కాబట్టి నీ వల్ల నాకేం భోగాలు లేవు, నువ్వు మహామహిమ కలిగిన వాడివని నాకు తెలుసు, మంచి సుందర పురుషుడివై నన్ను స్త్రీ సంభోగంతో సుఖపెట్టు అని. వెంటనే ఈయన మంచి అందమైన పురుషుడిగా మారిపోయాడు. అచ్చం ఇంద్రుడు ఎలా ఉంటాడో ఆ రూపం ధరించాట. ఆ రూపంతో 1000 పాటు ఊర్ధ్వలోకాలలో విమానాల్లో ఆవిడతో విహరించాడు. ఆ తర్వాత ఇక చాలు, నేను తపస్సు చేసుకుని అడుగు వెళ్ళిపోతున్నానని శరీరం విడిచిపెట్టడానికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈ 1000 ఆవిడకి ఇంకా కామోపభోగాలతో సంతృప్తి కలగక వెంటనే హిమాలయ పర్వతాలకు వెళ్ళి కఠోర తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే పతి అని అయిస్తాను ఆత్రంగా తదాస్తు అన్నాడు. నువ్వు 5 పతి అన్నావు కనుక నీకు 5 భర్తలు అవుతారు. నీకు ఇప్పుడు రహస్యం చెబుతున్నాను మీరు, ఇంద్రుడు కారణాల వల్ల శాపవశాత్తు తన అంశతో నీ భర్త ముగ్గరుడు అనే పేరుతో పుట్టాడు. అది తెలుసు కాబట్టి ఆయన ఆ శాపాన్ని కుష్ఠరోగ రూపంలో అనుభవించాడు. ఇప్పుడు ఆ రోగాన్ని తొలగించుకుని తపశ్శక్తితో తిరిగి ఇంద్రుడిలో కలిసిపోయాడు. ఈ ఇంద్రుడే దిక్పాలకులు మొదలైనటువంటి వాళ్ళ అంశతో భవిష్యత్తులో 5 నీకు భర్త అవుతాడు. ఆ యుగం ద్వాపర యుగం, అప్పటిదాకా నువ్వు హిమాలయాలలో నా దగ్గరే తపస్సు చేసుకో అన్నాడు. శివుడు హిమాలయాలలో బదరి దగ్గర గొప్ప గుహ ఉంది, ఆ గుహలో భార్యాసమేతంగా యువకుడి రూపంలో తపస్సు చేసేవాడు, అంటే ఇప్పుడు మేధాదక్షిణామూర్తి రూపంలో. అయితే మేధాదక్షిణామూర్తికి పక్కన స్త్రీ ఉండదు, ఆయన పాత్ర పక్కన ప్రకృతి ఉంటుంది. అలా యువరూపంతో తపస్సు చేస్తుంటే ఆ పక్కన రోజు ఈ ఇంద్రసేన లేక నారాయణి అని పిలువబడి ఈ పతివ్రత రోజు ఆయన సేవ చేసేది. ఆ సేవ చేయడంతో వాడు ఆనందంతో కన్నీళ్లు కరిగేది. పరమేశ్వరుడికి సేవ చేస్తూ ఉంటే, అభిషేకం చేస్తూ ఉంటే ఆనందంతో కన్నీళ్ళు అలా వచ్చి నదిలో కలిసిపోయాడు. అక్కడ మందాకిని అనే పేరుతో బదరి దగ్గర గంగా నది ప్రవహిస్తుంది, అలకనంద మందాకిని. కేదారం దగ్గరేమో మందాకిని, బదరి దగ్గర అలకనంద, ఈ రెండు కలిసి మళ్ళీ రుద్రప్రయాగ దగ్గర కలుస్తాయి. ఆ మందాకిరిలోను ఈ అలకనందలోను ఈవిడ కన్నీళ్లు పడి బంగారపు తామర పూలు వచ్చేసి. ఒకరోజున ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో ఆయనకి పాపం ఒళ్ళంతా నల్లని రంగు వచ్చింది. కారణం వృత్రాసురుడిని చంపడం వల్ల, వృత్రాసురుడిని చంపడం వల్ల మిత్రద్రోహ పాపం, అంతకుపూర్వమే వృత్రాసురుడి అన్నగారు విశ్వరూపుణ్ణి చంపడం వల్ల బ్రహ్మహత్యా పాపం. ఈ పాపాలు తట్టుకోలేక ఏకాంతంగా తపస్సు చేసుకుందామని పాపం ఆయన హిమాలయాలకు వచ్చాడు. ఆ సమయంలో హిమాలయ పర్వతాల్లో అలకనంద మందాకినీలు కలిసిన ప్రాంతంలో బంగారపు తామర పూలు వస్తూ ఉంటే ఎందుకు వస్తున్నాయా అని దగ్గరికి వెళ్ళాడు. ఏమీ ఆయన గంతు చెక్కలేదు. ఆ పువ్వుల కోసం వెతుక్కుంటూ ప్రవాహానికి పైభాగానికి వెళ్ళాడు. ప్రవాహం కిందకు పోతుందిగా అందుకని ఎగుకుపోయాడు. వెళ్ళగా వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ కనపడింది. ఆవిడకి కన్నీళ్ళు వస్తున్నాయి, ఆ కన్నీళ్ళు ఏమో నీటిలో పడిపోతున్నాయి, నీటిలో పడగానే బంగారపు తామర పూలు అవుతున్నాయి. వెంటనే నేను ఆశ్చర్యపోయి సుందరీలు ఎవరిగా అడిగాడు. ఆవిడ మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. లోపల ఒక యువకుడు కూర్చుని తపస్సు చేసుకుంటాడు. వెంటనే ఇతడు వెళ్ళి, అహంకారం కదా, ఏ ఇంద్రుణ్ణి వచ్చాను నువ్వు కుర్రాడు లేచి నమస్కారం చేయాలంట. ఆయన మాట్లాడలేదు. మాట్లాడకుండా ఈసారి ఇంద్రుడిని పట్టించుకోకుండా పక్కన అందగత్తి ఉంది కదా ఆవిడ చేసి తిరిగి కాసేపు జోదమాడదామా అన్నట్ట. నేను ఇంద్రుణ్ణి వచ్చి దండం పెట్టమంటే నీ భార్యతో జోదమాడదామా అంటావా, ఇదిగో వజ్రాయుధం అన్నట్ట. ఆయన వెంటనే పక్కనున్న స్త్రీ చేసి తిరిగి ఈ ఇంద్రసేనకేసి వాడు జుట్టు ముట్టుకొచ్చి ఇక్కడ భార్య అయ్యాడు. వెంటనే ఆవిడ శివాజ్యతో మహాశక్తి ధరించి పెద్ద మహాభూతంలో మారిపోయి ఆ ఇంద్రుడిని కిరీటం తీసి పక్కన పారేసి జుట్టు ఈడ్చి కాళ్ళ మీద పారేసింది యువకుడి మీద. దాంతో ఇంద్రుడి శరీరంలో సత్తు అంతా నశించిపోయింది. వాడు గజగజలాడిపోయాడు, అడిగిపోయాడు. ఆ సమయంలో ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీ కాస్త పార్వతిగా మారిపోయి, ఊరు కూడా మేము పార్వతీ పరమేశ్వరులరా, తండ్రి దగ్గర నీ ఆర్భాటం ఉంది. అప్పుడు ఆయన క్షమించు తల్లి క్షమించు అని వెంటనే కాళ్ళ మీద పడగానే శివుడు చిరునవ్వుతో దీవించాడు. ఆ తర్వాత ఆ పక్కనున్న భూతం ఎవరండి అన్నాడు ఆయన. ఈవిడ భూతం కాదురా, నీకు భవిష్యత్తులో ప్రీతి కలిగించే సుందరి అని నారాయణి యథారూపం ధరించన్నాడు ఆయన. ఆవిడ అంతగతిగా మారిపోయింది. అప్పుడు ఇంద్రుడితోటి, నువ్వు మగ్గనుడు అనే పేరుతో నీ అంశతో భూలోకంలో ఉంటావు, వాడు శరీరం విడిచిపెట్టి నీలో కలిసిపోయాడు, ద్వాపర యుగంలో ధర్మరక్షణ కోసం శ్రీకృష్ణ పరమాత్మ అవతరిస్తాడు, అతనికి సాయం చేయడానికి నీ శరీరాన్ని ఐదుగా విభజించు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేరుతో నీ శరీరం నుంచి ఐదు శక్తులు భూలోకంలో పుట్టాలి, అందులో యమధర్మరాజు అంశని నీ అంశంతో కలిపి ధర్మరాజుగా, వాయుదేవుడి అంశని నీ అంశంతో కలిపి భీముడుగా, ఏ అంశే కలపకుండా శ్రీకృష్ణ పరమాత్మ అంశని నీలో కలుపుకుని, అంటే పరమాత్మ కాబట్టి ఇంకా లోకల దిక్పాలకులతో సమానం కాదు అంటే సాక్షాత్తు ఇంద్రుడి వేరు నువ్వే మధ్యముడిగా అర్జునుడిగా పుట్టు, ఇక అశ్వినీ దేవతలలో నీ శక్తిని కలిపి దానితో నకుల సహదేవులుగా పుట్టు. అప్పుడు ఈ నారాయణి ద్రౌపది అనే పేరుతో, కృష్ణ అనే పేరుతో, పాంచాల దేశపురాజు కూతురు గనక పాంచాలి అనే పేరుతో నీకు భార్య అవుతుంది. ధర్మ సంస్థాపనకి మీ ఐదుగురు రూపాల్లో ఉన్న నువ్వే ఉపయోగపడతావు శ్రీకృష్ణుడికి పనిముట్టుగా, అంటే నీదేం ఉండదు, కృష్ణుడికి ఒక పనిముట్టుగా ఐదు రూపాలతో నువ్వు ఉపయోగపడతావు. తదనంతరం ఈ ఐదు రూపాలు ఉపసంహరింపబడి స్వర్గానికి వస్తాయి, యుగాంతంలో ఆ ఐదు అంశాలు తిరిగి నీలో లీనమైపోతాయి అన్నాడు. అదిగో ఆనాటి ఆ నారాయణి శివుడిని మెప్పించి వరం పొందిన ఆ పరమ పతివ్రత ఒకే తేజస్సు ఐదు రూపములలో పుట్టిన పాండవులకి భార్య అయింది. కాబట్టి పేరుకి పాండవులు ఐదుగురు, కానీ ఆ ఐదుగురు ఒకే ఇంద్రుడు, ఆ ఐదుగురు రుద్రస్వరూపులు, ఆ ఐదుగురే దిక్పాలకులు అంశ కలిగిన వాళ్ళు, వాళ్ళంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పనిముట్లు. వాళ్ళు భార్య నారాయణి ఇంద్రసేన, కాబట్టి భూలోకంలో ఐదుగురు భర్తలకి భార్య అయిన ఆవిడ ఐదుగురు ఒకటి వారి అవినాభావ సంబంధం అంత తేలింగ్గా తెలియదు. అయినా పరమాత్ముడికి తెలియని ధర్మం నీకు నాకు ఏం తెలుస్తుంది? లౌకిక దృష్టికి అలౌకిక దృష్టికి చాలా తేడా ఉంది. పొద్దుటో పెళ్ళి, సాయంత్రం విడాకులు, మళ్ళీ మర్నాడు ఇంకో పెళ్లి చేసుకునే వాళ్ళకంటే ఒకే అంశ ఇన్ని రూపములలో పుట్టి భూలోకంలో విహరించి ధర్మ సంస్థాపన చేసిన ఆ పాండవ ద్రౌపది అనురాగం అపూర్వం. ఇది ఈ మొదటి ప్రశ్నకి సమాధానం. అనగానే అప్పుడైనా రెండో ప్రశ్న అడుగుతున్నానైతే, బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళి బ్రహ్మహత్యాపాపం పొందాడని విన్నాం, ఆ హత్యాపాపం ఎందుకు చేశాడు, దాంట్లోంచి ఎలా విముక్తి పొందాడు అని అడిగాడు. అప్పుడు ఆయన రెండవ ప్రశ్నకి సమాధానంగా అయితే చెబుతున్నారు మీరు అని, పక్షులు నాలుగు కదా, ఒక పక్షి మొదటి సమాధానం, రెండో ప్రశ్నకి సమాధానం రెండో పక్షి చెప్పడం మొదలుపెట్టి. ఒకసారి బలరాముడు కౌరవ పాండవ యుద్ధం ప్రారంభమవుతుంటే, కౌరవులు నాకు శిష్యులే, దుర్యోధనుడు పాండవుల బంధువులు, ఈ ఇద్దరు యుద్ధం నేను చూడలేను, ఎవరి వైపు పాల్గొలేను అని, ఈ యుద్ధం అయ్యేదాకా తీర్థయాత్రలు చేస్తానని బయలుదేరాడు. అంటే యుద్ధానికి రాయబారానికి కృష్ణుడు వెళ్ళడానికి ముందే ఈయన బయలుదేరాడు. అంతఃపురమే శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఏ వైపు పాల్గొద్దని చెప్పేశాడండి బలరాముడికి. బలరాముడికి కూడా ఇష్టం లేదు. అందుకని ఇక శ్రీకృష్ణ రాయబారానికి ముందు తీర్థయాత్రలకి 10,000 మంది బ్రాహ్మణోత్తములతో, కొంతమంది యాదవులతో, మహాసంపదతో భూమండలం అంతా తిరిగాడు యాత్రకి. మీకు అందుకే మహాభారతంలో భీమ దుర్యోధనుల గదాయుద్ధానికి అప్పటిదాకా తీర్థయాత్ర చేసి వచ్చాడని చెప్పారు అక్కడ. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన మధ్యలో యుద్ధం చూస్తూ వల్ల దుర్యోధనుడు తొడలు విరిగాక మళ్ళీ తీర్థయాత్ర గడిపోయాడు. దాదాపు 1 సంవత్సర కాలం తీర్థయాత్ర చేశాడు ఆయన. భీష్ముడి శరీరం విడిచిపెట్టేటప్పుడు మాత్రం ఒక క్షణం మళ్ళీ ఆ తీర్థయాత్ర సమయంలో అక్కడికి వచ్చి మిగతా కాలం మళ్ళీ తీర్థయాత్రలో గడిపాడు. ఆయన అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ నైమిషారణ్యం వెళ్ళాడు ఒకనాడు. నైమిషారణ్యం పుణ్యమైనది, పుణ్యం బై మునివల్లభ గణ్యం బై కుసుమ ఫల నిధాయోత్ సాపుణ్యమై నైమిషాఖ్యారణ్యం గురు తింపదకు నరణ్యం గురుడం, అత్యంత పవిత్రమైన పుణ్యములకు నిలయం, మహానుభావులైన మునీశ్వరుడు ఇక్కడ మాత్రమే తపస్సు చేస్తే మోక్షం వస్తుందనుకుని అక్కడ తపస్సు చేస్తారు. అందుకని అది మునివల్లభ గణ్యం. ఇక రకరకాల పుష్పాలతో, ఫలాలతో, వనాలతో కూడినటువంటి, సెలయేళ్లతో కూడిన, అన్నిటికీ మించి గోమతీ నదం ప్రవహిస్తున్న దివ్యస్థలం అది, అటువంటి స్థలానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళే సమయానికి సూత మహర్షి అక్కడ పురాణాలు ఉపన్యసిస్తున్నాడు. అప్పుడున్న సూతుడు పెద్ద సూతుడు, ఆయన పేరు రోమహర్షణుడు. ఇద్దరు సూతులు ఉన్నారు, పెద్దవాడు రోమహర్షణుడు, రెండోవాడు ఆయన కొడుకు రౌమహర్షణి, ఉగ్రశిరవుడు అని కూడా అంటారు పెద్ద ఆయన. పెద్ద ఆయన కొన్ని పురాణాలు చెప్పాడు, ఆయన కొడుకు మరికొన్ని పురాణాలు చెప్పాడు. కానీ ఇద్దరికీ సూతుడనే పేరు కాబట్టి ఎవరు పురాణం చెప్పినా సూత ఉవాచ అనే అంటాం మనం కారణం అదనమాట. ఈ పెద్ద ఆయన ఇలాగ సూత గద్ది అని ఉన్నది అక్కడ. ఇప్పటికి కూడా మీకు నైమిషారణ్యంలో గోమతీ నదీ తీరంలో విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు చుట్టూ గొప్ప చప్ట ఉంటుంది. ఆ చప్టాన్ని సూత గద్ది అని పేరు. అక్కడే కూర్చుని 18 పురాణాలు తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పారు. సూతుడు ఇలా పురాణాన్ని చెప్పడానికి గద్ది మీద కూర్చున్నాడు, ఒక పీఠం మీద ఎదురుగుండా 88,000 మంది ఋషులు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, వక్షపాదుడు, ఆంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బొగుడు, వ్యాఖ్రపాదుడు, మాండవ్యుడు లాంటి మహానుభావులైన ఋషులు వినయంగా నిశ్శబ్దంగా కిక్కులు మనకుండా కూర్చునున్నారు. తలుపులు తీయటం వేయటం శబ్దాలు ఏమి లేవు అక్కడ, అంతా ప్రశాంతం. పక్షులు కూడా పురాణం వెళ్ళేవి అక్కడ, ఆశ్చర్యం చెప్పంటారు మీరు. పక్షులు కూడా కీచుపరచమనేవి కాదు. నిజంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు మీరు పురాణం చెప్పాలంటే పక్షులు కకావికలు చేస్తాయి. అందుకే ఇక్కడ హాలులు కట్టారు అక్కడ. ఇప్పుడు ఆ రోజుల్లో ఆ మహానుభావుడు చెప్పేవాడు అంత గొప్పవాడు, స్థలం అటువంటిది. ఆయన పురాణం చెబుతుంటే పక్షులు, కాకులు కూడా ఆహారాన్ని తినడం అని అలా ఆనందంగా వినేవిటారు. ఆయన పురాణం చెప్పిన కాలంలో కాకులు మర్రిపొళ్ళే తిన్నాయి తప్ప జంతు మాంసాన్ని పీక్కు తినలేదన్నారు. అలాగే గోమతి నదిలో ఉన్న చేపలు ఏదైనా మన అక్కడే ఒడ్డుకు వచ్చి వినేవిటా, చేపలు పట్టేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు కనుక. ఈ విధంగా అందరూ శ్రద్ధతో విన్నారు ఆ పురాణాన్ని. సరిగ్గా బలరాముడు ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. కర్మయోగం ఏంటంటే బలరాముడికి ఒక బలహీనత ఉంది, కాస్త అప్పుడప్పుడు పుచ్చుకోవడం. తీర్థయాత్రలు పెడుతున్నప్పుడు పుచ్చుకోకూడదుగా ఆయన పుచ్చుకున్నాడట. అంతటి భగవంతుడు కూడా మద్యపానం వల్ల ఎంత నష్టం ఉందో చెప్పడానికి ఈ పని చేశాడని పురాణం చెబుతున్నది. తాగుపోతాడు, ఏ పాపమైనా చేస్తాడు. వాడు ఆ సమయంలో వాడు గురువునే ఒకటి, గురువు లేదు బరువు లేదు ఎవరైనా ఒకటి, దరువు వేయడమే. అందుకని కొంచెం పుచ్చుకుని ఎర్రబడిన కళ్ళతో స్నానం చేసి వచ్చి పురాణంలో అందరూ కూర్చున్న చోటుకు వచ్చాడు. ఒక్కసారి బలరాముడిని చూడగానే ఈ 88,000 మంది ఋషులు ఆశ్చర్యంతో సంభ్రమంతో టక్కున లేచి నిలబడ్డారు. భగవంతుడు అంతటి మహానుభావుడు, అవతారం ఎత్తాడు, సంకర్షణుడైన ఈ మహాత్ముడు వస్తే లేవకుండా కూర్చోకూడదు అని లేచి నిలబడి నమస్కారం చేసి ఆయనకు ఉన్నతాసనం ఇచ్చి ఆ తర్వాత అందరూ ఆయన అనుజ్ఞ తీసి కూర్చున్నారు. అందరూ లేచారు కానీ ఒక్క సూత మహర్షి పురాణం చెప్పాను లేవలేదు, ఇక్కడ కూర్చుంటే లేవకూడదు, దేవుడు వచ్చినా లేవకూడదని శాస్త్రం కదా. పౌరాణికుడు పురాణము చెబుతున్నప్పుడు స్వస్తి అనకుండా మధ్యలో లేస్తే ఇంకంత పాపం మరొకలేదు. ఇప్పుడు కనుక నేను పొరపాటున మధ్యలో లేచిపోతే ఎవరన్నా వచ్చారని నాకే కాకుండా ఈ స్థలానికి కూడా చాలా కీడు వస్తుంది. అందుకే టక్కన ఒకవేళ ఏదైనా కారణం ఉంటే పొరపాటున స్వస్తి చెప్పి అప్పుడు లేచి నిలబడాలి. స్వస్తి చెప్పకుండా పురాణం పూర్తి చేయకుండా మధ్యలో లేస్తే బ్రహ్మహత్యా పాపం కూడా దీని ముందు తక్కువ. అందుకని పౌరాణికులు పురాణం చెబుతున్నప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోండి, డామ్ డామ్ అని శబ్దం చేయకూడదు, మధ్య మధ్యలో అటు ఇటు లేచి తిరగకూడదు, ఎక్కువ సాధ్యమైనంత వరకు ఆ ప్రదేశాన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి అని నియమం. సూత మహర్షి అందుకే లేవకుండా కూర్చుని పురాణం చెబుతున్నాడు. తక్కిన వాళ్ళు మాత్రం, వాళ్ళు వింటున్న వాళ్ళు మాత్రం ఎందుకైనా మంచిదని లేచారు. వారందరూ ఆయన కూర్చోబెట్టారు, ఆయన కూర్చున్నాడు. కూర్చున్నాడే కానీ ఈ సూతుడు లేవలేదు కదా, అందుకని కొరకొరకొరలు ఆడిపోతుంది లోపలన్నమాట. ఎర్రబడిన కళ్ళతో ఇలా చూశాడు అలా చూశాడు, ఏం చూసినా ఈయన పట్టించుకోవట్లేదు. పైగా ఆయన ఆ సమయంలో పుచ్చుకుని ఉన్నాడేమో, పుచ్చుకున్న వాడికి అసనమస్కారం చేయకూడదు బాగుపట్టేవాడు. అందుకని ఇప్పుడు సూత మహర్షిని చూసి ఆపు నీ పురాణం అన్నాడు. ఈయన టక్కున ఆపాడు. ఈ దుర్మార్గుడు, ఈ ప్రతిలోమ జాతుడు వాళ్ళ నాన్నగారికి అందరిలాగా పుట్టలేదు తెలుసుకునేందుకు సూత మహర్షి రామహర్షణుడు తొడలోంచి పుట్టాడు. అందుకే అతనికి ప్రతిలోమ జాతుడు అని పేరు అన్నమాట. తొడలో ఉన్న కొన్ని వెంట్రుకలు, సంస్కృతంలో లోమము అన్న రోమము అన్న ఒకటి, ప్రతిలోమము అంటే కుడివేపు తొడల మీద ఉండే వెంట్రుకలు, అందులోంచి పుట్టాడు. అది కూడా తండ్రికి పుట్టాడు, తల్లికి కాకుండా. వాళ్ళ నాన్నగారు తపస్సు చేస్తూ ఉంటే ఒక రోజున ఆకాశంలోని అమృతాన్ని పట్టుకుపోతున్నటువంటి దరుత్మంతుడి నుంచి రెండు బిందువులు కిందకు వచ్చాయి. ఆ పడుతున్న బిందువులు తొడ మీద పడ్డాయి. ఆ అమృత బిందువులు చాలా గొప్పవి, అందుకే ఆ బిందువులు వ్యర్థం అవ్వకుండా తొడలోనే పడి, తొడలోనే ఒక గర్భకోశ ఏర్పడి అందులో పిల్లవాడు తయారయ్యాడు. ఈయన తపస్సు గుర్తుగానే ఆ తొడ చీల్చుకుని బయటకు వచ్చాడు. అందుకని ఆయనకి ప్రతిలోమజాతుడని రామహర్షణుడని పేరు. ఆయన కథ చెబితే తల వెంట్రుకలు నిగ్గ పొడుచుకునేవిట. ఎంత బాగుంది కానీ ఇంకా అంత సస్పెన్స్గా అంత తేలికగా చెప్పేవాడు. కొంతమంది పురాణం చెబుతారు వాడికి అది ఎవరికి అర్థం అవుతుంది. అలా కాకుండా ఈయన పురాణం చెబుతూ ఉంటే అలా అలా ఆశ్చర్యంతో సీరియల్ చూసేవాడు కూడా అలా చూడటం వాడు, అంత బాగా చూసేవాడంట. అందుకని ఆయన కథ విన్న వెంటనే అందరికీ రోమహర్షణం కలుగుతున్నది కనుక ఆయనకి రోమహర్షణ అని పేరు వచ్చింది అనమాట. వెంట్రుకలు నిక్క పొడుచుకుని అంత ఆనందం కలిగించేలా పురాణం చెప్పగలడు. అటువంటి పౌరాణికుడు కేసు చూసి, ఒరి ప్రతిలోమ చేత, నువ్వు వేదవ్యాస మహర్షికి శిష్యరికం చేసి ఏదో కొన్ని పురాణాలు నేర్చుకుని, నాలుగు కథలు నేర్చుకుని దాంతో గొప్ప పండితుడి అయిపోయానని విర్రవీగుతావా? ఎంతమంది మహానుభావులు, వేద వేదాంగాలు ఎరిగిన వాళ్ళు, అర్థములు తెలిసినటువంటి వాళ్ళు, అనేక రంగాలలో నిష్ణాతులైన వాళ్ళు, ఋషులంతా నేను రాగానే లేచి సంభ్రమంతో నమస్కరించి ఆపై కూర్చున్నారు నా అనుజ్ఞ తీసుకుని. అటువంటిది నేను భూమండలం అంతా మొయ్యగలిగేంత వీరుణ్ణి వస్తే కనీసం లేచి నిలబడవా, అర్ఘ్యమివ్వవా, ప్రత్యుత్థానం చేయకపోతే చెయ్యకపోయావు, లేవకపోతే లేవకపోయావు, కనీసం బాగున్నారా అని కూడా అనకుండా ఉంటావా? అంటే ఈ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అసలు బాగున్నారని అడుగుతాం మేము. పురాణ మధ్యలో చెప్పాక అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు, మాట్లాడకూడదు, కఠోర నియమం. అందుకే ధర్మసందేహాలు వస్తే కిందకి దిగాక అడగాలి తప్ప పైనుండగా అడగకూడదు. మీకు తెలుసా విషయం, ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయంలో మాట వరసకు కూడా కదపకూడదు. అయితే ఆ విషయం ధర్మరాజు ఈ బలరాముడికి తెలియక కాదు, చెప్పాను కదా కాలప్రభావం, లోకానికి ఒక సందేశం ఇవ్వడానికి అన్నిటికీ మించి మద్యపానం ఇవన్నీ పుచ్చుకోవడం వల్ల ఏమన్నాడు, మాట్లాడకుండా కనీసం ఊరుకుంటావా, ఎలా ఉన్నారు ఏమిటో అడగలేదా, నోటి మాటకు కూడా నోచుకోలేదా నేను అని కొంచెం మందరించి తెగతిట్టి అంతకంతకంతకి కోపం పెరిగిపోగా, ఇక ఈ దుర్మార్గుడిని క్షమించకూడదు,
వీటిని క్షమించారంటే లోకంలో రేపటి నుంచి అందరూ కూడా మహాత్ములు ఇస్తే గౌరవించరు. పెద్దలను ఎలా గౌరవించాలో తెలియని వాడు చచ్చిన బ్రతికినా ఒకటి అని అమాంతంగా పక్కనే ఉన్నటువంటి దర్భలతో రెండు దెబ్బలు కొట్టి దర్భంతో కొడితే కానీ చంపకూడదు. సూతుడి పౌరాణికుడు చంపాలంటే మామూలు ఐదంతా చంపకూడదు, దర్భంతో కొడితే దర్భ వల్ల లోపల ఉన్న పవిత్రత కొంత పోతుంది వాడికి. అందుకని దాంతో రెండు దెబ్బలు కొట్టి ఆ తర్వాత రోకలతో ఢామ్ నెత్తిమీద కొట్టాడు. ఇంకేముంది, కొబ్బరిగా పగిలినట్టుగా వాడి తల పగిలిపోయింది. ఆ క్షణమే ముక్కలు ముక్కలు అయిపోయింది అనమాట, నారికేళ శకలాల్లాగా ఆయన చచ్చిపోయాడు. వెంటనే హాహాకారాలు చేసే పంచభూతాలు దేవతలు ఒడిగిపోయారు. అధర్మం అధర్మం అన్నది ఆకాశవాణి, ఋషులు ఒడిగిపోయారు. అప్పటికి బలరాముడికి మత్తు దిగిపోయింది. తొందరపడి చంపేశాడు కానీ చంపగానే అర్థమైంది ఆయన. అప్పటి వరకు బలరాముడు తెల్లగా ఉండేవాడు. బలరాముడు ఎంత తెల్లగా ఉండేవాడు అంటే నా లాల్చీ కంటే నా మంచి కంటే ఆయన ఉత్తరీయం కంటే కూడా తెల్లగా ఉండేవాడు. చంద్రుడు వెన్నెల్లో ఉండేవాడు, మల్లె పువ్వులో ఉండేవాడు. అంత తెల్లగా నాలా తెల్లగా అందంగా ఉండేటటువంటి బలరాముడు కాస్త ఒక్క దెబ్బకి బ్రహ్మహత్యాపం సూతుడిని చంపడంతో నల్లగా మరి మామూలు నలుపు కాదన్నమాట, గౌడుగేది చర్మం అనమాట. అలా అయిపోయింది, శరీరం నుంచి ఒక దుర్వాసన కూడా రావడం మొదలైంది. ఆ క్షణమే ఆయన కంగారు పడిపోయి, ఋషులారా ఏమిటి నా చర్మం ఇలాగ నల్లగా మారిపోయింది, నా శరీరం నుంచి వాసన వస్తుందంటే నీకు తెలియని ధర్మం ఏమున్నది, నువ్వు అవతారమూర్తి పౌరాణికుడు ఒక బ్రహ్మను చంపేశావు. అసలు బ్రహ్మహత్యా పాపమే మహాపాపం అంటే బ్రహ్మహత్యలో కూడా మరి పైగా పౌరాణికుడు నాలుగు వేదాలు చదివినటువంటి వాణ్ణి నలుగురిని చంపితే ఎంతో, అటువంటిది వేదాంగాలు చదువుకున్న ఒక్క బ్రాహ్మణ్ణి చంపితే అంత పాపం. వేదాంగాలు మొత్తం వేదములు అన్నీ చదివిన వాళ్ళు పది మందిని చంపితే ఎంత పాపమో, ఒక్క పౌరాణికుడిని చంపితే అంత పాపం. అందుకే పౌరాణికుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని చేస్తాం. ఇంకెవరినైనా చంపేస్తే నాకు ప్రాయశ్చిత్తం ఉంది, నన్ను చంపితే మాత్రం నీకు ప్రాయశ్చిత్తం లేదు, అందుకే చంపకుండా వదిలిపెడతాను నేను మీరు కూడా. కాబట్టి లోకంలో పురాణవేత్తని చంపడం అంత మహాపాపం లేదు. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం అనంత పంచవక్త్రేభ్యో వేదాః తస్య వినిసృతాః. అన్నిటికంటే ముందుగా శాస్త్రములు బ్రహ్మగారు హృదయంలో విన్నాడు. ఆ శాస్త్రాల్లో మొట్టమొదటి విన్నది ఏమిటంటే పురాణములు. అందుకే ప్రథమం సర్వశాస్త్రాణం, అన్ని శాస్త్రముల్లోకి మొట్టమొదటిగా పురాణం బ్రహ్మణ స్మృతం, బ్రహ్మ చేత స్మృతం అయ్యింది, వినబడింది, ధారణ చేయబడింది. కానీ నోట్లోంచి ముందు వచ్చినవి ఏమిటంటే అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిసృత, వేదాలు ముందుగా నోట్లోంచి వచ్చాయి. కవల పిల్లల్లో మీరు చూశారో లేదో, ముందు పుట్టినవాడు చిన్నవాడు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు. ఎందుకని, ముందుగా గర్భకోశంలో ప్రవేశించిన వాడిని వెనక ప్రవేశించిన వాడు అడ్డం కొడతాడు. ఎప్పుడైనా అంతే, వీటిలో కూడా విమానంలో కూడా ముందు చెక్కిన్ అయిపోయిన వాడు బ్యాగ్ లోపలికి పోతుంది, వెనకాతల వాడు బ్యాగ్ ఏమో వెనక ఉంటుంది, అది ముందు బయటకు వస్తుంది. అందరికంటే ముందు వెళ్ళిన వాడు గర్భగారి ఆ బ్యాగ్ ఏంటి వెయిట్ చేస్తూ ఉంటాయి. అలా అయిపోయింది అనమాట. అయితే పుట్టిన వాళ్ళలో మొదట పుట్టినవాడేమో చిన్నవాడు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు. కవల పిల్లలు ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కవల పిల్లలు ఎవరన్న నవ్వులు అని అడిగితే ముందుగా పుట్టినవాడు తమ్ముడు, తర్వాత పుట్టినవాడు అన్నయ్య అనమాట. అది కఠోర శాస్త్రం. అలాగే బ్రహ్మగారు ముందు విన్నది పురాణములు, కానీ నోట్లోంచి బయటకు వచ్చిన వేదాలు. అందుకని వేదములకు ప్రథమ స్థానం ఇచ్చి పురాణాలకు ద్వితీయ స్థానం ఇవ్వడానికి గల కారణం అనమాట. కానీ హత్యామాపంలో మాత్రం వేద పండితుడి కంటే పురాణ పండితుడిని హత్య చేస్తే మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. వేద పండితుడిని చంపితే ప్రాయశ్చిత్తం ఉంటుంది. విలుపిట సత్యనారాయణ స్వాములో హత్యను చేయించుకుంటే ఆ పాపం పోతుంది. కానీ వేద పండితుడిని చంపిన పాపానికి ఆ ప్రాయశ్చిత్తం ఉండదు. కానీ పురాణ పండితుడికి మాత్రం ప్రాయశ్చిత్తం చాలా కష్టం అని చెప్పారు. అటువంటి పౌరాణికుడిని చంపితే నొనల్లగా మారిపోక ఏమైపోతావు, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే రేపటి నుంచి అందరూ ఈ పాపాన్ని గుడిగడతారు అన్నారు. ఏం చేయమంటారండి అన్నాడు. దాని ఒకటే, ఆయన్ని ముందు బ్రతికించు, నువ్వు మహాత్ముడు ఏదైనా చేయగలవు, బ్రతికిస్తే కొంత పాపం పోతుంది అనగానే ఇప్పుడు ఈయన బాగా ఆలోచనలో పడ్డాడు. శాస్త్ర ప్రకారంగా నాకు బ్రతికించే అధికారం లేదు. కృష్ణుడిది పరిపూర్ణ అవతారం కనుక ఆయన చచ్చిపోయిన వాళ్ళ గురువుగారి పైన బ్రతికించాడు. నాది పరిపూర్ణ అవతారం కాదు, అంశ అవతారం. అంశావతారులకి బ్రతికించే హక్కు లేదు. బ్రతికిస్తే కృష్ణుడికి వ్యతిరేకంగా నడుచుకున్న పాపం మళ్ళీ పట్టుకుంటుంది, బ్రతికించకపోతే పురాణ హత్యా పాపం. ఎలా రా బాబా అని ఆలోచించి అప్పుడు వెలిగింది టైంకి. ఆత్మా వై పుత్ర కనామాసి అను పవిత్ర శృతి వాక్య సరణి విశదంబగుటన్. ఆ వేదములు ఆత్మా వై పుత్ర నామాసి అంటే తండ్రి కొడుకు రూపంలో పుడతాడని చెప్పాయి. కాబట్టి
తండ్రే కొడుకు, కొడుకే తండ్రి, కొడుకంటే తండ్రికి మారురూపం. ఈ సూత మహర్షి కొడుకు రౌమహర్షుని మహర్షిని పిలుద్దాం అని ఈ రోమహర్షుడి కొడుకు రౌమహర్షుడిని పిలిచి, నాయన మీ నాన్నగారిని నా తపశ్శక్తితో బ్రహ్మలోకానికి పంపుతున్నాను, ఆయన ఆయుర్దాయం నీకు ఇస్తాను, కాబట్టి మీ నాన్న ఆయువుతో నువ్వు బతుకుతావు కనుక నీ ఆయువు మీ నాన్న ఆయువు రెండు నీలో ఉంటాయి కనుక తండ్రి కొడుకు ఒకే శరీరంలో ఉన్నట్టు అవుతుంది అని వెంటనే చచ్చిపోయిన సూత్రుడిని బ్రహ్మలోకానికి పంపేసి, ఆయన కూడా అదృష్టం మరి ఎన్ని తపస్సులు చేస్తే బ్రహ్మలోకానికి పెడతారు, టక్కర వెళ్ళిపోయాడు. అతని ఆయువుని కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు కొడుకులో తండ్రి ఆయువు ఉంది కనుక తండ్రి కూడా బ్రతికినట్టే, కాబట్టి ప్రాయశ్చిత్తం అయ్యిందా అన్నట. ఈ పని చేయగానే ఆయన శరీరంలో సగభాగం అంటే కాళ్ళ దగ్గర నుంచి నడుము వరకు తెల్లబడింది, మిగతా శరీరం అంతా లెక్క నల్లగానే ఉంది. ఇది ఎక్కడ కూడా అండి, సగం శరీరం తెల్లగా సగం శరీరం నల్లగా ఉంది, ఇంకా అసహ్యంగా ఉంటుంది ఇది. ఇప్పుడు శరీరంలో ఈ వేపు అంతా తెల్లగా ఈ వేపు నల్లగా ఉండి మనిషి రోడ్డు మీదకి వస్తే ఇంకా అంతకంటే దరిద్రపతిగా ఉంది, పూర్తిగా ఉంటే హైగా నిగ్రోలు అయినా ఉండాలి లేదా అమెరికన్లు అయినా ఉండాలి, అంతేగాని మధ్యలో ఇటు ఇటు ఉంటే ఎలాగా. నా శరీరంలో పొట్ట దగ్గర నుంచి కింద భాగం అంతానేమో తెలుప, మిగతా భాగం నలుప బాగాలేదండి అన్నాడు. మరి ఏం చేస్తామండి, పద్మాగర్ గారు అయ్యాక పౌరాణికుడిని చంపడమంటే వాటిలా, ఆ హత్యాబాప అంత తేలిగ్గా పంపంటే పోదు, సరే ఇంకొక ప్రాయశ్చిత్తం చెబుతాం అది కూడా చెయ్యి అన్నారు. వెంటనే ఏమిటన్నాడే, యవ్వనుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు, వాడిని యల్వనుడు వాతాపి కాదు మీకు చాలాసార్లు చెప్పాను, ఆ వాతాపిని యల్వనుడిని అగస్త్యుడు చంపాడు. ఆ యల్వనుడి కొడుకు ఒకడు ఉన్నాడు, వాడి పేరు వల్వలుడు, వాడు పరమ దుర్మార్గుడు, వాడు మేము యజ్ఞం చేసినప్పుడల్లా మా యజ్ఞం పాడు చేస్తున్నాడు, వాడు భారీత స్వభావములు కంటే నీచుడు వీడు, వాడిని చంపి మా యజ్ఞ రక్షణ చేస్తే నీకు ప్రాయశ్చిత్తం అవుతుందన్నారు. వాడు ఎప్పుడు వస్తాడు, అమావాస్యకు మాత్రమే వస్తాడు వాడు, అమావాస్య నాడు మేము పూర్ణాహుతి చేస్తాము, ఆ సమయంలో వాడు వస్తూ ఉంటాడు, అమావాస్య దాకా ఆగమన్నారట. అయ్యో అయ్యో వచ్చేదాకా అమావాస్య ఆగవలసిందే కదా అనుకునేనా, అమావాస్య దాకా అక్కడే ఉండి అంతవరకు గోమతిలో స్నానం చేసి కొడుకు ద్వారా పురాణాలు కింద కూర్చుని ఉన్నాడు ఇప్పుడు పోయి అహంకారం. ఇలా వింటూ ఉండగా అమావాస్య వచ్చింది, సరిగ్గా పూర్ణాహుతి సమయానికి రాక్షసులు వచ్చి యజ్ఞకొండంలో ఆ పల్వరుడు అనేవాడు నెత్తురు మూత్రము ఇవి పొయ్యడం మొదలుపెట్టాడు. వెంటనే బలరాముడు రోకలి నాగలి గుచ్చుకొని నాగలి వాడి మెడ మీద వేసి కిందకి లాగి రోకలితో వాడి తలకాయ కొట్టి పగలగొట్టి చంపాడు. వాడిని చంపగానే నాభిస్థానం నుంచి కంఠస్థానం వరకు తెలుపు వచ్చింది, ఈ పైభాగం వెళ్ళాలని ఉండిపోయింది. మళ్ళీ ఎక్కడ కూడా వాడి బాబు మీరు చెప్పిన ప్రాయశ్చిత్తాలన్నీ చేసినా ఇంకా కొంత భాగం నల్లగానే ఉంది, ఏమిటంటే ఇక ఇదంతా తీర్థయాత్రలు చేస్తే కానీ పోదన్నారు. అప్పుడు ఆయన విడిచిపెట్టకుండా మాసం పాటు తీర్థయాత్రలు చేసి 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 రామేశ్వరంలో స్నానం చేశాడు. రామేశ్వరంలో స్నానం చేస్తే ఈ కంఠం నుంచి ముక్కు వరకు తెల్లబడింది, మళ్ళీ ఈ పైభాగం అంతా మరీ భయంకరంగా నల్లగా కాచులు పూసినట్టుంది. అక్కడి నుంచి వెంకటాచలానికి వెళ్ళి వెంకటాద్రిలో స్నానం చేశాడు, అక్కడ పుష్కరిలో స్నానం చేయగానే ఈ భాగం కూడా తెల్లబడింది. ఇంత మహాపాపం ఒక పౌరాణికుడిని చంపడం వల్ల వచ్చింది, బ్రహ్మహత్యాపాపం ఎందుకు వచ్చింది అడిగావే, ఇది ఒక సూత మహర్షిని చంపాడు, ఆ పాపానికి ఆయన తీర్థయాత్రలతో యజ్ఞం చేసేటటువంటి వాళ్ళని వాళ్ళు చేసే పల్వరుడి వధతో సూత మహర్షి తండ్రిని బ్రహ్మలోకానికి పంపడంతో తొలగించుకున్నాడు అనగా అప్పుడు ఆయన మూడవ ప్రశ్న వేశాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తుతూ ఉంటాడు, ఈ అవతారాలు ఎత్తడానికి మూల కారణం ఏమిటి, అవతారం ఎత్తేటప్పుడు ఆయన ఏ శక్తితో ఎత్తుతాడు. అయితే చెబుతున్నాను మీరు, విష్ణువు ఎప్పుడు ధర్మము నశించి అధర్మం పెరిగినా తనంత తాను అవతరిస్తానన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానవధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో చెప్పిందే మార్కండేయ పురాణంలో, అదే మాట భాగవతంలోనూ ఉంటుంది. ఇంచుమించు ప్రతి పురాణంలో కూడా అధర్మం బాగా పెరిగిపోతున్నప్పుడు ధర్మం తగ్గిపోతున్నప్పుడు అందులో ధర్మం కూడా బద్ధకంతో మరీ పాడు చేస్తున్నప్పుడు రెండు రకాల ధర్మం తప్పడంలో కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు దేశకాలమాన పరిస్థితులు అనుకూలించినప్పుడు వేరు, ఇప్పుడు బాగా చల్లగా ఉంది వాతావరణం అటువంటిప్పుడు శిరస్నానం చేస్తే రొంపడుతుంది, కాబట్టి ఇప్పుడు శిరస్నానం చేయకల్లా, కానీ మంచి వేసవకాలంలోనో లేకపోతే నదీ తీరానికి వెళ్ళినప్పుడు అన్నీ అనుకూలించినప్పుడు కూడా నేను చేయను స్నానం అంటే ఎలాగా, అప్పుడు కూడా కాశీ వెళ్ళి కూడా లాడ్జీ స్నానం చేస్తానంటే అప్పుడు యమలోకానికి బ్యాడ్జీ చేసి పంపేస్తాను. అంటే సమయం అనుకూలించినప్పుడు కూడా మనం ధర్మం తప్పితే అది మహాపాపము అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధర్మము అసలు తప్పడానికి వీలు లేదు. ధర్మం తప్పినప్పుడు ఎవరైనా అధర్మం పెరిగిపోతున్నప్పుడు ధర్మ సంస్థాపన కోసం తనను తానే సృష్టించుకుంటాడు. ఆ సృష్టించుకునేటప్పుడు ఆయన నాలుగు రూపములు ధరిస్తాడు. దానికి నారాయణం వ్యూహ చతుష్టయము అని పేరు. నారాయణ యొక్క వ్యూహములు నాలుగు. ఆ నాలుగులో మొదటిది వాసుదేవ. ఆ రయ్యం మార్కండేయ పురాణంలో మారణ గారు రాసిన అందమైన పద్యాలు ఇదొకటి. అరయ్యం వర్ణము పేరు రూపమును లేక అత్యంత తేజోమయ స్ఫురణ సంపదగల్గి సర్వగతి సంపూర్ణత్వము జల్ది వీద రజసత్తమోగతిత్వ విగతత్వము పొంది యోగీంద్ర భాసుర నిష్టాత్మిక ఆదిమూర్తి కడుపొల్చున్ వాసుదేవాఖ్యయై. వాసుదేవ అనేది మొదటి రూపం. ఆ మొదటి రూపం లక్షణం ఏంటంటే దానికి గుణం ఉండదు, రంగు ఉండదు, రూపం ఉండదు, ఏ కర్మ ఉండదు. ఓ మనిషి చూడగానే మనం ఇదిగో వాడికి తెల్లగా ఉన్నాడు లేక ఎర్రగా ఉన్నాడు లేక నల్లగా ఉన్నాడు అని ఒక వర్ణం చెబుతున్నాక, వాడికి ఒక పేరు ఉంది అంటున్నాక, ఓ రూపం, దాంతోపాటు ప్రవర్తన, ఏవో కొన్ని పనులు చేయటం, ఇవన్నీ సహజంగా ప్రతి మానవ లక్షణం, జీవుల లక్షణం. రూపం ఉన్నంత వరకు కర్మలుంటాయి, కర్మ ఉన్నంత వరకు గుణాలుంటాయి, గుణాలు ఉన్నంత వరకు వీడికి ఏదో ఒక విధమైన ఫలితము ఉంటుంది. ఇవేమీ లేకుండా అంతటా వ్యాపించి అంతటా నిండి కేవలం కాంతి స్వరూపుడు చైతన్య స్వరూపుడుగా మాత్రమే ఉండే పరమాత్ముడి మొదటి మూర్తికి వాసుదేవ అని పేరు. అది అన్ని చోట్ల ఉంటుంది, సర్వగతి అన్నమాట. సంపూర్ణత్వం ఇక్కడ ఉంది అక్కడ లేదని లేకుండా అన్ని శక్తులు కలిగి ఉంటుంది అది. దానికి వేత రజసత్వమోగతిత్వ విగతత్వము అన్నారు. అంటే రజోగుణం లేదు, తమోగుణం లేదు, సత్వగుణం లేదు, త్రిగుణాలకు అతీతం. గుణములు ఉంటే రూపం ఉంటుంది, గుణములు లేదా రూపం ఉండదు. కనుక సర్వవ్యాపకమైన ఆనందం అన్నింటిలో ఉండి అన్ని తనలో ఉంచుకునే రూపానికి వాసుదేవ అని. ఇక రెండవది నారాయణ. ఈ నారాయణ ప్రజమున సంకర్షణ శబ్దాల యొక్క అపూర్వమైన వ్యాఖ్యానంతో కూడిన దివ్య కథలతో ఇంకా చాలా అద్భుతమైన కథ చెప్పాక అన్ని విశేషాలు లేవు. అటువంటి కథలతో మళ్ళీ మనం రేపు రెండో రోజు కలుసుకుందాం. ప్రతి దినము కూడా 7 గంటల నుంచి 8 గంటల 50 నిమిషాల వరకు, అంటే 10 నిమిషాలు తక్కువ 9 గంటల వరకు మన కార్యక్రమం ఉంటుంది. నాకు కొంచెం కఠోర నియమం సమయం పాటించడం. సమయానికి తీసుకురావాల్సిన బాధ్యత, చెప్పించవలసిన బాధ్యత మీది. నేను సిద్ధంగా ఉన్న అందరికీ వచ్చాక మీ చేతిలో నిలువమని, బలరాముడి చేతిలో సూర్యుడు అనేటువంటి మీరు వస్తానికి. కానీ మీరు బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు పుచ్చుకున్న తీర్థం కాకుండా సత్యనారాయణ స్వామి వారి తీర్థమే పుచ్చుకొచ్చేటటువంటి మహాత్ములు కనుక సమయం పాటిస్తూ హాయిగా మార్కండేయ పురాణాన్ని శ్రద్ధగానే. అన్నిటికంటే ఇందులో నాకు బాగా ఆశ్చర్యం కలిగించే ఒక గొప్ప కథ ఒకటి ఉన్నది, అదే ఉత్తమ మరుగు కథ. ఇటువంటి కథలు చాలా అరుదుగా ఉంటాయి. అవన్నీ కూడా మీకు శ్రద్ధగా తెలుస్తారని కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. Thank you.